ఇప్పుడు నక్స్ వేసుకొని రేపు పొద్దున్న చెప్తారు అమ్మ, రేపు పొద్దున్న చెప్పు ఇప్పుడు నక్స్ వేసుకో.
Teachings on White Magic అనే మాస్టర్ జ్వాలాగులు గారి పుస్తకం చదువుకుంటున్నాం. దీంట్లో అసలు ఏం చెప్తున్నారు అనేది గుర్తు తెచ్చుకోవాలి మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే వింటేమని బాగుంటుంది తప్ప వింటున్నప్పుడు ఏం చెప్తున్నారు అనేది జస్ట్ అలా మిస్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఏం చెప్తారంటే, మనం సాధన చేసుకుంటున్నప్పుడు మన హయ్యర్ సెల్ఫ్ని మనం కాంటాక్ట్ చేయాలి రోజు, అంటే సోల్ కాంటాక్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. మన ఆత్మతత్వాన్ని మనం దర్శించాలి, ఆత్మతత్వంతో అనుసంధానం అవుతూ ఉండాలి. ఏది అనుసంధానం అవ్వాలి? మనసు అనుసంధానం అవ్వాలి. అలాగే మన కోరికల శరీరం దాని వెలుగులోకి రావాలి, అలాగే మన ఏంద్రిక బాడీ రావాలి, అలాగే మన భౌతిక శరీరం మీద కూడా ఎలాగైతే ఒక సూర్యుడు వెలుగు పడుతుందో అలాగా మన ఆత్మ తేజస్సు పడాలి. దీనికోసం ధ్యానం చేసుకోవాలి. ఇది మొదటిది. ఇదంతా ఎందుకు చేసుకోవాలి అంటే, అకల్ట్ వర్క్, అకల్ట్ అంటే ఏం చెప్పుకున్నాం, హిడెన్ అంటే బయటికి కనిపించదు, జరుగుతూ ఉంటుంది కార్యక్రమం. అసలు చాలా మందికి ఏం చేస్తున్నాం కార్యక్రమం, మాస్టర్ని చూసిన వాళ్ళు చాలా మంది, ఆయన ఎప్పుడు లెక్చర్స్ ఇస్తుంటారు, యజ్ఞాలు చేస్తుంటారు, సాధన శిబిరాలు కండక్ట్ చేస్తారు, ఏంటి వర్క్ అంటే, అసలు వర్క్ ఎక్కడ ఉంటుందంటే, అసలు వర్క్లో ఫోర్ పార్ట్స్ ఉంటాయి. ఆ మొదటి పార్ట్ ఏంటంటే, అసలు ఒక ప్రణాళిక ఉన్నది అని తెలియటం. ఏ ఆర్గనైజేషన్ పెట్టిన, ఇప్పుడు థియోసాఫికల్ సొసైటీ ఉంది, థియోసాఫికల్ సొసైటీ ఎందుకు పెట్టారు అంటే, ఆ థియోసాఫికల్ సొసైటీ పెట్టిన వాళ్ళకి తెలుసు దాని లక్ష్యం ఏంటో, బ్రహ్మజ్ఞానము. థియాసఫీ అంటే బ్రహ్మజ్ఞానము. అది దేని మీద ఆధారపడింది? అంతా సత్యం మీద ఆధారపడింది. ఈ థియోసాఫికల్ సొసైటీని ఎందుకు పెట్టారో వాళ్ళు చెప్పారు ఏంటి, ఫ్యూచర్ రిలిజియన్స్ కి ఇది కార్నర్ స్టోన్. ఒక శంకుస్థాపన చేస్తాం ఇల్లు కట్టాలంటే, అలాగా ఫ్యూచర్ రిలిజియన్స్ ఏమన్నా వస్తే అవన్నీ కూడా వాటిని అన్నిటికీ కూడా ఈ థియాసఫీ అనేది ఒక పునాదిరాయిగా పనిచేస్తుంది. ఆ భావనతో ఇది స్థాపించబడింది అని చెప్పడం జరిగింది. అలాగే బ్రహ్మ సమాజం విగ్రహారాధన చేయడానికి వీల్లేదు అక్కడ. అలాగే రామకృష్ణ మిషన్ ఉంది, రామకృష్ణ మిషన్లో సేవా కార్యక్రమాలు ఇవన్నీ పెద్ద ఎత్తున చేస్తూ మానవ సేవే మాధవ సేవ స్లోగన్, భారతదేశం ఎలా ఉండాలి అని వివేకానందుడు అందరికీ ఒక పెద్ద సలహా ఇచ్చాడు. ఆయన ఏం చేయాలో ఎలా ఉండాలో అంతా గురువు గారు చెప్పిన ఉంటాయి దాంట్లో. ఈ రకంగా గాయత్రి పరివార్, గురువు గారు గాయత్రి పరివార్ ఎందుకు పెట్టారు అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయానికి వాళ్ళు ఉన్న కాలానికి ఈ ఓ 100 సంవత్సరాలు లేకపోతే ఓ 200 సంవత్సరాలు లేకపోతే 300, 400 సంవత్సరాల ముందర ఏం జరుగుతుంది దాన్ని ఎలాగ ఎదుర్కోవాలి, అప్పుడు వచ్చే పరిస్థితులను ఎలాగ తప్పించాలి, మానవాళిని రక్షించాలి, భూమిని రక్షించాలి, మానవాళి ఇవల్యూషన్లో ముందరకు వెళ్తున్నప్పుడు వాళ్ళు సేఫ్గా దాన్ని రీచ్ అయ్యి అందరూ కూడా ముక్తి పొందాలి అంటే ఏం చెయ్యాలి, ఇలాంటి ఆలోచనలతోటి ఒక 100 సంవత్సరాల ప్రణాళికతో వస్తారు తప్ప. ఇంకా గాయత్రి పరివారు 1971లో శాంతికుంజ్ స్థాపించారు, 1990 వరకు గురువు గారు ఉన్నారు శరీరంలో, ఆ తర్వాత 1990 ఆ వరకు ఉన్నారు, ఆ తర్వాత శరీరం వదిలేశారు, ఆ కాస్త టైంలో బోల్డ్ బంద్ చేశారు. ఇవన్నీ కబుర్లు, అసలు విషయం అది కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే జగత్ ప్రణాళిక ఏదైతే ఉందో తెలుసుకుని దాన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకుని దాన్ని ఏమి చేస్తే అది ఫర్దర్ అవుతుందో అంటే ఇంకా ముందరికి సాగుతుందో కరెక్ట్ లైన్స్లో వెళ్తుందో అది కూడా చేస్తూ, అంటే మొదటిదేమో కాంట్రాక్టింగ్ ది ప్లాన్, రెండోదేమో రైట్ డిజైర్ టు కోఆపరేట్ విత్ ది ప్లాన్. మనకు కూడా రైట్ డిజైర్ ఉండాలి, మేము ప్లాన్ కోఆపరేట్ చేస్తామని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు. అలాగే మూడోది ముఖ్యమైనది థాట్ ఫామ్ బిల్డింగ్, మనం ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనలకి ఒక రూపం ఉంటుంది. ఈ ఆలోచనలకి రూపం ఉంటుంది అంటే లెడ్బేటర్ రాసిన పుస్తకం ఒకటి ఉంటుంది, మ్యాన్ విజిబుల్ ఇన్విజిబుల్ అని. దాంట్లో కోపం వచ్చిన మనిషికి బొమ్మలు ఎలా ఉంటాయి, రంగులు ఎర్ర తెరుగు ఇలా ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా సూర్యుగా బాణాలుగా ఉండడం, అలాగే నేను జ్ఞానం ఉంది బాగా అని అహంకారం ఉంటే పసుపు ఉంటే దాంట్లో అక్కడక్కడ స్లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ ఉంటుంది, ప్యూర్ లవ్ ఉందనుకోండి బ్లూ కలర్ ఉంటుంది, అలాగే ప్రేమ ఉందనుకోండి రోజ్ కలర్ ఉంటుంది. ఇవన్నీ మనుషుల్లో కనిపిస్తాయి. ఇది థాట్ ఫామ్ బిల్డింగ్, మనం రోజు ఆలోచన శక్తిని ఉపయోగించి ఈ ప్రణాళిక భూమి మీద అందరికీ అందుతోంది, ఈ భూమి మీద ఉన్న జీవులందరూ ఈ ప్రణాళికను అందుకుంటున్నారు, ఎవరెవరు ఇదే ఆలోచనలో ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి అనిపిస్తుంది ఇలా మంచి పని చేయాలి, ఎందుకు అనిపించింది అబ్బా చేస్తే బాగుంటుంది చేయటం మొదలు పెడతారు. మనం అలాంటి థాట్స్ అంటే మనం అలాంటి ఆలోచనల్ని ఈ ఆకాశంలో ప్రొజెక్ట్ చేస్తూ ఉండాలి. తర్వాత డైరెక్షన్ ఆఫ్ ది థాట్ ఫామ్, ఎలాగైతే ఒక బాణం వేస్తే అది మనం ఎక్కడికి వేస్తే బాణం వెళ్ళి తగలాలనుకుంటాము దానికి ఒక గోల్ ఉంటుందో, అలాగే థాట్ ఫామ్ కూడా ఎక్కడ పనిచేయాలి, ఇలాంటివి మనకు కొంత బాగా డిస్క్రిప్టివ్గా చెప్పేది రేకి. రేకి సిస్టంలో ఏం చేస్తారంటే ప్రాణశక్తిని తయారు చేయటం. ప్రాణశక్తి మనం తయారు చేసేది ఏం లేదు, మనం ప్రాణశక్తి ఆకాశంలో ఉన్నది మనం తీసుకొని ఒక రెండు చేతుల మధ్యలో ఒక బాల్ లాగా ఇలా తయారు చేసి ఈ బాల్ ఫలాని చోటకి పంపిస్తున్నాను, వాడికి వెళ్ళి ఇది ఆరోగ్యం ఇవ్వాలంటే ఆ బాల్ అలా వెళ్ళి ఆ ప్రాణశక్తి కోరుకున్న బంతి లాంటిది ఫలానా వ్యక్తి అమెరికాలో ఉన్నాడు వాడి మీద ఇది పని చేయాలంటే ఈ హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో ఢిల్లీలోనో కూర్చుని ఎవడైతే పంపించాడు వాడి దగ్గర నుంచి ఆ ప్రాణశక్తి బంతి అలా వెళ్ళి అమెరికాలో ఉన్న వాడి మీద పనిచేస్తూ ఉంటుంది. ఎంతకాలం పనిచేస్తుందంటే ఎంతకాలం వీడు పని చెయ్యాలనుకున్నాడో అంతకాలం పనిచేస్తుంది. ఈ రకంగా థాట్ ఫామ్ బిల్డింగ్ అనేది ఈ వైట్ మ్యాజిక్ పుస్తకంలో మనం నేర్చుకోవటానికి ఈ థాట్ ఫామ్స్ ఎలా బిల్డ్ చేయాలి, థాట్ ఫామ్ బిల్డ్ చేయాలంటే మనం ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు ఉంటాయన్నమాట దీంట్లో. ఇంకా మనం అసలు కాంటాక్టింగ్ ది ప్లాన్ అనే మొదటి పాయింట్కి వస్తే అది ఎలా చేయగలం అంటే మనం కొత్తగా కాంటాక్ట్ చేయట్లే కానీ తెలుసుకోవాలి. ఈ పుస్తకంలో సిలబస్లో ఉన్న విషయాలు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్లాన్ అంటే ఏమిటో మాస్టర్ చెప్పారు అదే చెయ్యాలి. అలా కాకుండా ఈ ప్లాన్ చేయటంలో, ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో మనకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలాగ ఏం చేస్తే స్థిరంగా మనం కంటిన్యూస్గా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమంలో ఉండగలం అనేది తెలియాలంటే ఏం చేయాలి? ఆ ప్లాన్ తెలియాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఏకాంతంగా ఉండాలి. ఏకాంతం, ఏకాంతంలోనే చేతనత్వం వికసిస్తుంది. మనం సోల్ ఎక్స్పాన్షన్ అని చెప్పుకున్నాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ సోల్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్పుకుంటే అదేదో కష్టమైన పదంలా ఉంటుంది. అలా కాకుండా మన జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడం. మనకి ఇదివరకు ఒక సబ్జెక్ట్ వచ్చు, ఇప్పుడు రెండు సబ్జెక్టులు వచ్చు, ఇదివరకు లెక్కలు రాదు, ఇప్పుడు లెక్కలు వచ్చు, ఇదివరకు సైన్స్ రాదు, ఇప్పుడు సైన్స్ వచ్చు, ఇదివరకు సంగీతం రాదు, ఇప్పుడు సంగీతం వచ్చు, ఇదివరకు మ్యూజిక్ తనకు ఏమంటారు డ్రాయింగ్ రాదు, ఇప్పుడు డ్రాయింగ్ వచ్చు, ఇదివరకు ఆయిల్ పెయింటింగ్ లేదు, ఇప్పుడు వచ్చు, మోడర్న్ పెయింటింగ్ రాదు, ఇప్పుడు వచ్చు, లేకపోతే ఒక శిల్పాలు చెక్కడం ఇప్పుడు నేర్చుకున్నాం. అలాగా మన జ్ఞానం పెరుగుతూ ఉంది, అలాగే మన అవేర్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇదివరకు మనకు అమెరికా తెలియదు, ఇప్పుడు కొత్తగా అమెరికా అంటే ఏంటో తెలుస్తుంది. లేకపోతే ఇదివరకు చంద్రుడు గురించి తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇదివరకు ఇంకా కొన్ని విషయాలు తెలియదు, ఇప్పుడు కొత్తగా మనకు ఆ విషయాలు తెలుస్తుంది. ఇదివరకు సూక్ష్మలోకాలు ఉన్నాయని వింటమే ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం. అలాగే మాస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే వాళ్ళు మనతోనే ఉంటారు, మన మధ్య ఉంటారు, కానీ వాళ్ళు మాస్టర్స్ అని గుర్తుపట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ షిరిడీ సాయిబాబా ఉన్నారు, ఆయన అంతటి మహాత్ముడని చాలా చిత్త చివరిలో తెలుసుకున్నారు. 2-3 సంవత్సరాలకి ఇంకా ఆయన శరీరం వదిలేస్తారు. అంతవరకు ఆయన మామూలుగా అందరిలోనే ఉండేవాడు, ఫకీర్లాగా. ఎవరో గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఈయన వజ్రము, సాధువులందరిలో మహాత్ములందరిలో వజ్రం ఈయన అని చెప్తున్నారు వాళ్ళు. అవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ప్లాన్ కాంటాక్ట్ చేయడానికి ఏకాంతం చాలా అవసరం. ఆ ఏకాంతం చాలా అవసరమైనప్పుడు, ఏకాంతంలోనే చేతనత్వం వికసిస్తుంది అన్నప్పుడు, ఆ చేతనత్వం వికాసం గురించి చెప్పుకుంటున్నాం. ఆ చేతనత్వం వికాసం అంటే అవేర్నెస్ అంటాం ఇంగ్లీష్లో. మనకు కొన్ని తెలియవు. ఇప్పుడు సపోజ్ మనం రోజు చూస్తుంటాం చంద్రుడు, రోజు చంద్రుడిని చూస్తాం, నక్షత్రాలు చూస్తాం, సూర్యుడిని చూస్తాం. మనం రోజు చేతిలో ఇలా ఇలా అన్నాను అనుకోండి, ఆకాశంలో చెయ్యి అటు ఇటు కదులుతుంటుంది, ఇక్కడ ఆకాశం ఉంది అన్న అక్కడ ఏముందో తెలియదు. వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, అంటే మన సోల్ ఎక్స్పాండ్ అవ్వలేదు ఆకాశాన్ని గురించి తెలుసుకోవడానికి. కానీ ఆకాశం గురించి తెలియదు, ఎందుకంటే ఆకాశం పరబ్రహ్మం యొక్క శరీరము. మన శరీరం గురించి మనకు పూర్తిగా సరిగ్గా తెలియదు. పీనియల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందంటే ఏమో, పిట్యూటరీ ఎక్కడ ఉందంటే ఏమో, అవి ఎందుకున్నాయంటే అసలు తెలియదు. అలాగే మన కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ ఉన్నాయి నిజమే, అవన్నీ ఎందుకున్నాయని ప్రశ్నిస్తే కరెక్ట్ ఆన్సర్ ఎంతమంది చెప్పగలరు? చెవులు వినటానికి ఉన్నాయి, ఏం వింటాం? క్వశ్చన్ మార్క్. మనం ఏవో ఒకటి వింటాం, అది వేరే విషయం. అసలు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు, అది ప్రశ్న. చేతులు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? వేళ్ళు ఉన్నాయి, ఎందుకు? చిన్న ఉదాహరణ ఏంటంటే, వేళ్ళ అనే వాటి ద్వారా దేవతాశక్తుల్ని మనం ఆవు పాలు ఎలాగ పిండుతారో అలా పిండుకోవచ్చు. అది ఒక సూత్రం. ఈ వేళ్ళు అందుకొని ఉన్నాయి, మనం అందుకే వాడుతున్నాం. దేవతాశక్తులను కాంటాక్ట్ చేయడానికి వాడుతున్నాం వేళ్ళని. దేవతలతో సంభాషణ అని ఒక ఒక వాక్యం ఉంటుంది. ఆ దేవతల సంభాషణ ఎలా ఉంటుందంటే ముద్రల రూపంలో ఉంటుంది. గాయత్రికి 24 ముద్రలు ఉన్నాయి, అవి వేయకపోతే నిష్ఫలం భవేత్ అని ఉంటుంది. ఎందుకు 24 ముద్రలు? గురువు గారు కూడా గాయత్రి మహావిజ్ఞానంలో ఇచ్చారు ఆ ముద్రలన్నీ. దేవతలతో సంభాషించాలి అంటే వాళ్ళ భాష ఏంటంటే, ఒకటి రంగు, రెండు రూపం, ఇంకొకటి శబ్దం. ఆ రూపంలో రకరకాల యంత్రాలు వేస్తారు. అలాగే మన చేతి వేలు పెట్టడంలో ఆకారంలో ట్రయాంగిల్ రావచ్చు, లేకపోతే స్క్వేర్ రావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో శకటంలాగా రావచ్చు. అలా రకరకాల ముద్రలన్నీ చూస్తే మీరు గాయత్రి మహావిజ్ఞం చూడండి. అలాగా మనం అవతల వాళ్ళకి సిగ్నల్స్ లాగా అనమాట. ఇప్పుడు మనకు సప్తగిరి ఛానల్లో వస్తుంది మూగవాళ్ళకి న్యూస్ అని, వాళ్ళు చేతులు ఇలా ఇలా అంటుంటారు, మనకేమో అర్థం కాదు. కానీ అవతల ఆ సైన్స్ ఆ గుర్తులు బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం అవుతుంది. ప్రధానమంత్రి అన్నప్పుడు ఏదో ఇలా ఒక గెస్చర్ ఉంటుంది, అలాగే రాష్ట్రపతి అంటే ఒక గెస్చర్ ఉంటుంది, యాక్సిడెంట్ అయిందంటే ఒక గెస్చర్ ఉంటుంది, సన్మానించారంటే ఒక గెస్చర్ ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు. అలాగే దేవతలకు కూడా మనం ముద్ర ద్వారా మన ఏమనుకుంటున్నామో చెప్తాం. ఇలాంటివి అన్ని కూడా ఈ సోల్ కాన్షియస్నెస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ సోల్ కాన్షియస్నెస్ లో వస్తాయి. అవేర్నెస్ పెరగాలి, ఇది ఈ చేతనత్వం ఎప్పుడు వికసిస్తుంది ఇలాగ అంటే ఏకాంతంలో ఉన్నప్పుడు. ఏకాంతం అంటే అర్థం ఒక్కడే ఉండవు, అంతేగాని గ్రూప్లో ఉండే కాదు. మరి ఏకంగా గ్రూప్లో ఉండి చేయాలన్నారు కదా సాధన, మరి ఏకాంతం అంటారండి మళ్ళీ. అంటే గ్రూప్లో ఉన్నా ఎక్కడున్నా మనం ఒక్కడ ఉండొచ్చు. ఎలాగంటే మనం అంతర్ముఖులం అయితే, అంతర్ముఖులు అవ్వటం అంటే ఏంటి, మనస్సులో ఆలోచనలన్నీ ఆగిపోతే. మనసులో ఆలోచనలు ఆగిపోయాయి అనుకోండి, మీరు స్కైప్ వింటున్నా కూడా అంతర్ముఖులే ఏకాంతంగా ఉన్నట్టే. అంతే తప్ప నాకు ఏకాంతం దొరకట్లేదు అనకూడదు. ఏకాంతం అంటేనే అర్థం అంతర్ముఖము. అంతర్ముఖులు అవటం అంటే మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఆగిపోవటం. మనసులో ఆలోచనలు ఆగిపోయాయంటే ఆటోమేటిక్గా శ్వాస కూడా ఆగిపోతుంది. ఎప్పుడైతే మనసు ఆగిపోతుందో కళ్ళు కూడా కదలవు, ఆగిపోతాయి. మొత్తం బాడీ అంతా కూడా ఒక రకమైన కట్టిలాగా అయిపోతుంది. అలాగా గురువుగారు మూడు శరీరాల ధ్యానంలో చెప్తారు, భావ సమాధి, భావ సమాధి, భావ సమాధి. అంటే భావం అంటే ఏదో ఒక భావం ఉండాలి, ఆ భావం కూడా లేని సమాధి. ఒక భావంలో స్థిరంగా వీడు ఉండిపోతాడు అనమాట. ఏ భావం అది? సాధక్ సవిత ఏక్, సాధక్ సవిత ఏక్ అని మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. అదంతా ఏంటంటే మనం అంతర్ముఖులం అవటము, ఏకాంతంలో ఉండటం. అలాంటి వాళ్ళతోటి దైవం మాట్లాడతాడు. కాబట్టి ఏకాంతంలో ఉండటం అంటే అంతర్ముఖం అవ్వటం, అంటే మనసులో ఆలోచనలన్నీ ఆగిపోవటం అనే స్థితిలో దైవం మనతో సంభాషిస్తాడు. దేవుడితో మాట్లాడటం ఎలాగా అంటే ఇదే పద్ధతి. అలాగే ఇంకేమవుతుందంటే మన భౌతిక దేహం మీదకి, అలాగే మన కోరికల శరీరానికి, యాస్ట్రల్ బాడీకి, అలాగే మెంటల్ బాడీ, మానసిక స్థలం, మానసిక శరీరము, మెంటల్ బాడీ, కోరికల శరీరం, డిజైర్ బాడీ లేకపోతే యాస్ట్రల్ బాడీ, అలాగే ఈథరిక్ బాడీ, మన ఈథరిక్ డబుల్ అంటే ప్రాణ శరీరము ప్లస్ భౌతిక శరీరం, వీటి మీద ఆ పైనుంచి వచ్చే వెలుగు పడుతుంది. ఆ వెలుగు ఎప్పుడైతే పడుతుందో, ఆ ఉన్నత కక్షల్లోంచి వచ్చే వెలుగు మనం అర్థం చేసుకోవాలి. ఆ వెలుగు ఎలా ఉంటుంది? ఒక్కొక్క రంగు ఒక్కొక్క శక్తిని చెప్తుంది. అంటే బ్లూ కనిపించింది అనుకోండి మనకు, ఒక శక్తి గురించి చెప్తుంది. అది బ్లూ అంటే ఏమిటి, ఏ శక్తి అని తెలుసుకోవాలి. అంటే ఏడు కిరణాలకి ఏడు రంగులు ఉంటాయని తెలుసు మనకు. మొదటి కిరణం విల్, అది ఎర్రగా ఉంటుంది. రెండో కిరణం విల్ ఎర్రగా ఉంటుందా లేకపోతే ఎర్రగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, ఇవన్నీ ఏంటంటే ఆ టేబుల్ ఒకసారి చూడండి. జనరల్గా ఎప్పుడు కూడా సెకండ్ రే బ్లూగా ఉంటుంది, థర్డ్ రే గ్రీన్గా ఉంటుంది. వీటి కాంబినేషన్స్లో మిగతా అన్ని రేస్ వస్తాయి. ఇప్పుడు మనకు విబ్జిఆర్ ఉంది, ఆ విబ్జిఆర్లో వయలెట్ ఒకటి ఉంటుంది ఫస్ట్, తర్వాత ఇండిగో, తర్వాత బ్లూ, తర్వాత గ్రీన్, తర్వాత ఆరెంజ్, రెడ్ వస్తాయి. ఇవన్నీ కనిపించే అనుకోండి, కనిపిస్తే ఆ రంగు ఏం చెప్తుందో మనం అర్థం చేసుకునే మెంటల్ కెపాసిటీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి స్టడీ చేయాలి బాగా. ఊరికే అన్ని ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ కాదు అని చెప్తారు మాస్టర్ ఇప్పుడు. అది ఒకటి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సందేశం ఎప్పుడు కూడా అలాగా ఏకాంతంలోనే అందుతుంది. గురువు దగ్గర నుంచి సందేశం అయినా అంతే, ఇంకా ఉన్నత లోకాల నుంచి ఎవరైనా మనల్ని కాంటాక్ట్ చేస్తే, ఓహో వీడెవడో పనికి వస్తాడు, వీడితో మనం కాంటాక్ట్ పెట్టుకుందాం అంటే మనం ఏకాంతంలో ఉంటేనే చాలా సంఘటనలు మనకు ఒక యోగి ఆత్మకథలో కనిపిస్తాయి. మీరు ఇప్పుడే ఉండండి ఇక్కడ, నేను మీకు పళ్ళు తీసుకొచ్చి ఇస్తాను లేకపోతే స్వీట్ తెచ్చి ఇస్తానంటాడు. ఎవరికి? బాబాజీకి, యుక్తేశ్వర్ గిరి గారు. ఈయన పుస్తకం ఒకటి రాస్తాడు, ఏమనేది, ద డివైన్ సైన్స్ అనుకుంటా. దాంట్లో అంతా ఈ యుగాలు వీటి లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలన్నీ ఆయన ఆ పుస్తకం చాలా సంతోషిస్తారు. ఆయన బాబాజీ బాగా రాసి మెచ్చుకుంటారు. మీరు ఇప్పుడే ఉంచండి సార్, ఇప్పుడే వచ్చేస్తాను, మీకు నేను స్వీట్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్తాడు. వచ్చేప్పటికి ఆయన ఉండరు. మనం చెప్పినవి వినరు ఎప్పుడు గురువులు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పినవి మనం వింటమే తప్ప మనం గురువుకి చెప్పకూడదు ఏది. నోరు మూసుకుని ఆయన చెప్తే వింటాం, నేర్చుకోవాలి. ఇదేంటి మాస్టారు, అదేంటి మాస్టారు అనకూడదు. ఈ చెప్పిన చెప్పినట్టు వింటూ ఉండమే. నా చేతనైతే నోట్ చేసుకోవడం, రికార్డు చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేయటం, ఇవన్నీ కూడా మనకు భౌతికంగా గురువు ఉండక్కర్లేదు. భౌతికంగా మనకు కనబడకపోయినా బుద్ధిమయతలంలో ఎప్పుడు ఉంటారు కాబట్టి మనం ఏకాంతంలో సాధన చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కూడా మన చేతనత్వం ఆ మెంటల్ లెవెల్, మెంటల్ ప్లేన్ దాటి బుద్ధి ప్లేన్లోకి వెళ్తాం కాబట్టి అక్కడ వాళ్ళతో మనం సంభాషించగలం. వాళ్ళు మనల్ని సంభాషించి మనకు చెప్తారు. ఇవన్నీ కూడా మనకు ఏకాంతంలో జరుగుతాయి. అక్కడ జ్ఞాన ఉపదేశం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా వీటితో పాటు ఓంకారం వినబడుతుంది మనకు. ఇవన్నీ చెయ్యాలంటే, ఈ ఓంకారం వినాలంటే, సద్గురు సందేశం వినాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే, మొట్టమొదటిది మనస్సు ఎప్పుడూ స్థిమితంగా ఉండాలి. జ్ఞానం సంపాదించాలి అని ఒక జిజ్ఞాస ఉండాలి. ఎందుకు చేస్తున్నావు ఏంటంటే జ్ఞానం, ఎందుకు జ్ఞానం దుఃఖం పోగొడుతుంది, జ్ఞానం వల్ల తన స్వరూపం తెలుస్తుంది, జ్ఞానం వల్ల సమస్తము చేకూరుతాయి, జ్ఞానం వల్ల మనం చేసిన పాపాలన్నీ భస్మం అవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవంతుడు చెప్తాడు గీతలో. జ్ఞానం అనే అగ్ని వల్ల మనం చేసిన సమస్త పాపాలు నశిస్తాయి. ఆ రకంగా మనం మనస్సు ఎప్పుడు స్థిమితంగా ఉంచుకోవాలి, జ్ఞానార్జనకి సందేశాల స్వీకరణకి సిద్ధంగా ఉంచుకోవాలి. జ్ఞానార్జనకి అలాగే సందేశం ఇస్తే గురువు ఆదేశం కానీ అది స్వీకరించడానికి మనస్సు ఎప్పుడు స్థిరంగా ఉండాలి. ఇలాంటి సిద్ధంగా ఉండాల్సిన ఈ మనస్సులో ఉండకూడని ఏంటంటే గర్వం ఉండకూడదు. నాకు కాబట్టి పలుకుతారు, అందరికి పలకరు అని పోజు కొట్టకూడదు ఎవరి దగ్గర. ఇంకా మనకు ఎప్పుడు నిరాశ అనేది రాకూడదు. ఈ పనులు చేయటానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరు కూడా నిరాశకి లోను కాకూడదు. ఏంటో అనుకున్నాం ఇలా అయింది ఏంటి అనకూడదు. ఏంటో అనుకోవద్దు, ఇలా అయింది ఏంటి అనుకోవద్దు, అసలు ఏమిటి అనుకోవద్దు. అహో పనుంది, పని చేస్తున్నాం అంతవరకే. అందుకని గురువు గారు ఏం చెప్పారు, మీ జీవితం అంతా 24 గంటలు ఇచ్చేయమంటలేదు, రోజుకి 4 గంటలు ఇమ్మంటున్నాను అన్నారు. అలా 4 గంటలు ఇచ్చిన వాళ్ళు నాకు వజ్రహారంలో ఒక వజ్రంతో సమానం అని గొప్పగా చెప్పుకున్నారు. అందుకని ఆ 4 గంటలు సమయదానం చేసేస్తే ఆ 4 గంటలు మనవి కావు ఇంకా గురువు. ఆ 4 గంటల్లో వాళ్ళ పని చేస్తాం. ఆ పని చేస్తున్నప్పుడు ఎక్కడ నిరాశ కానీ నిస్త్రో కానీ ఎవరు కలిసి రావట్లేదని కానీ ఇలాంటివి ఏమి అనుకోకూడదు. నేను ఒంటరిగానే చేస్తాను. అలాగే అస్థిమితం ఉండకూడదు, రెస్ట్లెస్గా ఉండకూడదు. ఏమిటోనండి ఎంతకి పని అవ్వట్లేదు, చిరాకు వచ్చేస్తుంది, విసుకొచ్చేస్తుంది నేను బాబు, ఎవరికి చెప్పలేము మనం, ఎవరు వింటలేదు నా మాట అనే మాట వచ్చింది అనుకోండి, మనం గురువు పనికి పనికిరాము. కాబట్టి మనసు ఎప్పుడు ఎలా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, స్థిమితంగా ఉండాలి, జ్ఞానాన్ని సంపాదించడానికి సిద్ధంగా ఉండాలి. గురువు ఇచ్చే ఆదేశాలు కానీ ఉపదేశం కానీ సందేశం కానీ స్వీకరించేటట్టుగా కామ్గా ఉండాలి. అలాగే గర్వం, అహంకారం, డంబం, నిరాశ, అస్థిమితంగా ఉండడం ఇలాంటివి పనికిరావు. అది మొదటి కండిషన్ కదా మనసుకి సంబంధించిన. అలాగే మనకు యాస్ట్రల్ బాడీ ఉంది, కోరికల శరీరం. ఇది ఎలా ఉండాలంటే శాంతంగా ఉండాలి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను గురువుల పని చేసి పెడుతుందే కదా నాకు వాళ్ళు ఏమిస్తారు, ఇదేదో బాగానే ఉంది, రసవాద విద్య మనకు అది కూడా వస్తుంది. ఆల్కెమీ అంటే రసవాద విద్య అంటే ఇనుముని బంగారంగా మార్చడం. అలాగే ఏదైనా సరే బంగారంగా మారిపోవడం. అబ్బో ఇలాంటి విద్యలు కూడా వస్తాయన్నమాట, అలాంటివి వస్తే బాగుండు నాకు కూడా. అలాంటి కోరికలతో దీంట్లోకి వస్తే ఎందుకు పనికిరాము, వేస్ట్. అలాంటి వాళ్ళని గురువులు వాడుకోలేరు. సద్గురు సందేశం వినాలనుకున్న వాళ్ళకి జీవితంలో అవసరమైనవి, జీవితం సుఖంగా ఉండడానికి కావాల్సిన మినిమం ఏవైతే ఉన్నా అవన్నింటికీ కోరుకోవచ్చు, తప్పులేదు. అంతేగాని గొంతెమ్మ కోరికలు కోరకూడదు. తర్వాత ఇంకా భౌతిక శరీరం ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా ఉత్సాహంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వర్కింగ్ కండిషన్లో ఉండాలి, అది మెయిన్. ఇవి సాధకుడు తన వైపు నుంచి తనని సమర్పించుకోవడానికి గురువు పనికి తను చేయవలసిన పనులు. తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. నేను గురువు గారు పని చేసి పెట్టిన వాటి గురువే చూసుకుంటాడు అనకూడదు. ఇప్పుడు మేడం బ్లావెట్స్కి ఉన్నారు, ఆవిడకి పాపం చాలా అనారోగ్యంగా ఉండేది. ఎంత అనారోగ్యంగా ఉన్నా ఆవిడ గురువులు పని చేసి పెట్టేది. ఆవిడకి డబ్బులు ఉండేవి కాదు. డబ్బులు ఉండకపోతే అప్పుడు ఒకసారి వాడు గురువు కనిపించి, ఏం డబ్బులు లేవు కదా, అడిగితే ఇస్తాం కదా మేము అంటాడు ఆయన. అప్పుడు ఈవిడంటుంది, నేను అడగాల ఏంటి, నాకేం కావాలి నీకు తెలుసు కదా, అది ఇవ్వైతే అంటుంది. అంతే తప్ప అడగదు. గురువు పని చేయడానికి మనం ఉన్నాము, గురువుని అడగటానికి లేవు అనేది జ్ఞాపకం ఉండాలి. గురువుని అడగం అంటే ఏది అడగం, మాస్టర్ ఈ పని చేసి పెట్ట, నాకు ఎప్పటి నుంచి అవ్వట్లేదు సార్, మాస్టర్ ఇది అయితే బాగుండు, మీ అనుగ్రహం వల్ల అవుతుంది అనుకుంటున్నాను, కాస్త నా వైపు చూడరా అన్నాం అనుకోండి, చూస్తారు, దాంట్లో తప్పులేదు. కానీ సిన్సియర్గా ఎవడు ఫాలో అవ్వదలుచుకున్నాడు వాడు మటుకు, నేను మీకు పని చేసిన చేసి పెడుతున్నా కాబట్టి నాకు ఈ పని చేయండి అని అడగకూడదు, అడగకుండానే చేస్తారు వాళ్ళు, అది మ్యాజిక్. ఇది సాధకుడు వ్యక్తిగత లోపం. ఏది భౌతిక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోలేకపోవడం సాధకుడు వ్యక్తిగత లోపం. అలాంటి లోపాలు ఉండకూడదు. అలాగే కోరికల శరీరాన్ని శాంతంగా చేస్తారే ఉంటారు. పర్ఫెక్ట్గా అలజడి లేకుండా ఉంచుకోవాలి. కోపతాపాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటివి వస్తే కామశరీరం డిస్టర్బ్ అయిపోతుంది. ఆ డిస్టర్బ్ అయిపోయిన కామశరీరంతో గురువు ఏ పని చేయడానికి దగ్గరికి రాలేడు, దూరంగా పోతాడు వాళ్ళు. ఇవన్నీ వీటితో పాటు గురువు మనల్ని కాంట్రాక్ట్ చేయాలంటే పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్, మనం పరిణామ క్రమంలో ఎక్కడున్నాం అది కూడా వాళ్ళు వాళ్ళ దృష్టితో చూసి తెలుసుకుంటారు. తెలుసుకుని ఇందాక అంటే కిందటిసారి క్లాసులో చెప్పుకున్నాం, మన తలలో మన సాధన చేయడం వల్ల లైట్ ఇన్ ద హెడ్ అని ఒకటి వస్తుంది, తలలో ఒక వెలుగు వస్తుంది, ఆ వెలుగును చూస్తారు వాళ్ళు, దాన్ని బట్టి పాయింట్ ఇన్ ఎవల్యూషన్ తెలుస్తుంది. ఇది జాతక చక్రంలో గురువు అనే గ్రహం ఎక్కడున్నాడు దాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే ఈ ప్రణాళిక ఇచ్చారనుకోండి, దాంట్లో ప్రణాళికలో అన్నీ మనం చేయలేం కానీ మనం ఏం చేస్తున్నాం అవి చేస్తూ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి సహకరించాలి తప్ప, మిగతా వాళ్ళు వీళ్ళు కలిసిమెలిసి పనిచేయాలి అంతే తప్ప ఒకే కార్యక్రమంలో పనిచేస్తున్నా లేదా వేరే సంస్థల్లో ఇంకోళ్ళతో పనిచేస్తున్నా వాళ్ళకి మనకి ఎక్కడ ఫ్రిక్షన్ ఉండకూడదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం ఈ ప్లాన్ అంతా బాగా నచ్చింది, మేము ఒళ్ళు హోనం అయిపోయిన వరకు పడిపోయిన వరకు పనిచేస్తాం, పడిపోతే ఎవడో రెస్క్యూకి రాడు. మళ్ళీ గురువులకి చాలా పని ఉంటుంది, ఆ చాలా పని ఉన్న దాంట్లో ప్రతిసారి వాళ్ళ పని పక్కన పెట్టుకుని మనం రెస్క్యూకి రావాలి అనుకునే పిచ్చి మనకు ఉండకూడదు. అలసిపోకుండా పనిచేయడం నేర్చుకోవాలి, స్ట్రెయిన్ అవ్వకూడదు. అలాగే ఈ పని చేస్తున్నంతసేపు మనకు ఆనందం కలగాలి. ఒక పని చేస్తున్నప్పుడు ఆనందం కలగాలి తప్ప ఏమిటో ఇంత కష్టమైన పనికి ఒప్పుకున్నాం అనే మాట పైకి అనకపోయినా లోపల కూడా అనిపించకూడదు. ఇవి పాటించాల్సిందే. అలాగే ఇంకొకటి ఏంటంటే తమతో ఎవరెవరు కలిసి పనిచేస్తారో వాళ్ళు గుర్తించగలిగి ఉండాలి. ఇప్పుడు మనం మాస్టర్ పని మాకు నచ్చింది చేస్తున్నాం, భూమిపై స్వర్గావతరణ అనేది చాలా పెద్ద ప్లాన్, దాంట్లో అదే యాంగిల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని గుర్తించగలిగే శక్తి వ్యక్తికి ఉండాలి. అలా ఉండటం వల్ల ఏమవుతుంది, వాళ్ళతో కలిసి మనం పనిచేస్తాం అంటే అన్ని గ్రూపులు కలిసి ఒకటైపోవడం అలాగే అనుకోక్కర్లేదు, ఎవరి జెండాలో వాళ్లే ఉంటారు కానీ కామన్ గా అందరికి ఇంట్రెస్ట్ ఒకటి. అలాగే ఇంకా ఏంటంటే రోజు ప్రతిరోజు మెడిటేషన్ చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, చేసుకుని గురువుని కాంటాక్ట్ చేయటం, లేకపోతే తన హయ్యర్ సెల్ఫ్ని కాంటాక్ట్ చేయటం, అంటే హయ్యర్ సెల్ఫ్ అంటే ఆత్మ, ఆత్మ సాన్నిధ్యంలో ఉండటం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చెయ్యాలి. ఇలా చేస్తున్న వ్యక్తిని గురువుని కాంటాక్ట్ చేస్తారు. గురువు సందేశం, సద్గురు సందేశం మనకు రావాలంటే ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సద్గురు సందేశం వినాలి, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని పాటించాలి, అలాగే నా జీవితం నడవాలి అనుకున్న వాళ్ళకి ఈ పైన చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఇవన్నీ చేయాలంటే మన మీద ప్రేమతోటి మాస్టర్ ఇచ్చింది సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం, ఇది చేయటం వల్ల ఈ చెప్పుకున్నవన్నీ వస్తాయి. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో ఈ ప్రణాళికలో పనికి రావాలి, మనం కూడా పని చెయ్యాలి, ఆ ప్రణాళిక తెలుసుకుని అనుసరించాలి అనుకునే వాళ్ళు వాళ్ళలోంచి వచ్చే వాణిని వినడం ప్రాక్టీస్ చేయాలి, అంతర్వాణి అంటాం. ఈ అంతర్వాణి వినాలి అంటే ఏం చేయాలి, మనం మాట్లాడకుండా ఉండాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను వినాలి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి, ఎవరైనా సరే అంతే కదా. ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇద్దరు మాట్లాడితే ఎవరి మాట ఎవరికి అర్థం కాదు. అలాగా అంతర్వాణిని వింటారా వీళ్ళు, అంతర్వాణిని వినే పద్ధతి వీళ్ళలో ఉందా అనే విషయం గురువు గమనిస్తూ ఉంటారట. గురువులు ఆ గురువులు గమనిస్తున్న వాళ్ళ దృష్టి మన మీద పడాలంటే మనం అంతర్వాణిని వినటానికి సిద్ధంగా తయారయ్యి ఉండాలి. అలాగ తయారయ్యి ఉండటానికి సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం, ఇవాళే మనల్ని గురువులు సందేశం ఇవ్వడానికి వెంటనే వచ్చేస్తారని అనుకోక్కర్లేదు. ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఎప్పుడో అప్పుడు మనకు మన పరిణామ క్రమాన్ని బట్టి, మన యొక్క శ్రద్ధని బట్టి, మన యొక్క సమర్పణ భావం బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి గురువు మన దగ్గరకు వస్తారు. గురువు గారికి 5వ ఏట ఉపనయనం అయితే ఆ గురువు గారికి వాళ్ళ గురువు గారు ఎప్పుడు కనిపించారు, కొన్నేళ్ళు చేసిన తర్వాత కనిపించారు, వెంటనే ఏం కనిపించలేదు కదా. ఒకరోజు ఇలాగే నేను గాయత్రి జపం చేసుకుంటుంటే ఒక కాంతిపుణ్యం సాక్షాత్కరించింది, అది భూతమా దయ్యమా బ్రహ్మ ఇలా రకరకాల ఆలోచించాను. అప్పుడు ఆయన చెప్పారు చాలా బాగా ఆలోచించావు, కరెక్టే, నేను ఇదివరకు జన్మల్లో కూడా నీ గురువునే, అందుకని మళ్ళీ ఇప్పుడు వచ్చాను, ఇదిగో మనం చేయాల్సిన పని ఇది అని చెప్తారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? పరమ పూజ్య గురుదేవులు కొంతకాలం వాళ్ళ నాన్నగారు ఎలాగైతే గాయత్రి బ్రాహ్మణులు కామధేను అని చెప్పారు అలాగ చేయటం తర్వాత జరిగింది, వెంటనే వచ్చేలే ఆ రోజే. అలాగా ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసి 2 రోజులు అయిన తర్వాత నాకు ఇంకా ఏం రాలేదే అనకూడదు. అలాగ ఓపిక్గా చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ ఉంటే మన కర్మ పరిపాకం బట్టి ఆ పరమ గురువు వస్తాడు. వచ్చి మన మన అంతర్వాణిని వినే శక్తి మనకు ఉందని గ్రహించి ఆ తన వాణిని వినిపిస్తాడు. అలాగా మాస్టర్ చెప్తుంటారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ గురువులు నాకు బోల్డ్ పనులు చెప్తుంటారు, వీళ్ళు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో ఈ 12 గురువులు పనులు చేస్తారని ఒప్పుకున్నాను. అంటే అంతర్వాణిని వినటానికి అంత బాగా ట్యూన్ అయి ఉన్నారు మన మాస్టర్. అలాగే ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం బాగా చేసుకుంటూ ఉంటే ఏ గురువు అయినా సరే మనకు ఆయన సందేశాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. అంటే గురువులు మమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయరు, గురువులు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు కదా అని ఎవరన్నా అనుకుంటుంటే వాళ్ళ తప్పేం లేదు, మన వైపు నుంచి రెడీనెస్ ఎంత అది ముఖ్యం. అలాగే ఇంకా అంతర్వాణిని వినటం, ఏకాంతంగా ఉండటం, వీటితో పాటు కొన్ని విషయాలు మనకు తెలుసుకోవాలి. అదేంటంటే ఇది వరకు మనకు భగవంతుడికి ఒక డెఫినేషన్ చెప్పేవాడు, అదేంటంటే గాడ్ ఈజ్ లవ్. పూర్వకాలంలో ఇదివరకు యుగాల్లో భగవంతుడు అంటే ప్రేమ. కానీ ప్రస్తుతం ఏంటంటే గాడ్ ఈజ్ విల్. ఇదివరకు గాడ్ ఈజ్ లవ్ అని చెప్పి హృదయ కేంద్రం వికసించడం గురించి చెప్పేవాళ్ళు, ఇప్పుడు గాడ్ ఈజ్ విల్ అంటే భగవత్ ప్రణాళిక. ఇదివరకు భగవంతుడు ప్రేమతత్వం భావ సంవేదనలను గంగోత్రి గురువు గారు ఇచ్చింది అంతా చదివితే గాడ్ ఈజ్ లవ్ అనేదానికి అర్థం వస్తుంది. తర్వాత గురువు గారు ఇచ్చిన విచారక్రాంతి ఏదైతే ఉందో ఆ విచారక్రాంతి అభియానికి సంబంధించిన విశేషాలు చదివితే గాడ్ ఈజ్ విల్ అనేది అర్థం అవుతుంది. గాడ్ ఈజ్ విల్ కాబట్టి ఆ గాడ్ ఈజ్ విల్ అనేది తెలియటానికి మన సహస్రారం పనిచేయాలి, ఆజ్ఞాచక్రం సహస్రారం. అలా ఆజ్ఞాచక్రం సహస్రారం పనిచేయాలంటే దానికి సంబంధించిన జ్ఞానం మనం అలవాటు చేసుకోవాలి. హృదయానికి సంబంధించి భావ సంవేదనలు అంటే ప్రేమ, దయ, కరుణ, శాంతి, ఆనందం, సేవాభావం, కష్ట సహిష్ణుత, దేనికి చెలించకుండా ఉండడం, తితీక్ష, ఇలాంటి లక్షణాలన్నీ మనకు అక్కడి నుంచి వస్తే మనం ఈ ఆజ్ఞాచక్రం అలాగే సహస్రారం వీటి ద్వారా మనం ఆలోచన విధానం ఎలా ఉండాలి, భగవంతుడి ప్రణాళిక ఎలా ఉంటుంది దాన్ని తెలుసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఇదంతా కూడా గాడ్ ఈజ్ విల్ అనే దానికి గుర్తు. అందుకనే గురువు గారు అంత లిటరేచర్ ప్రచారం చేయాల్సి వచ్చింది, అంత లిటరేచర్ తయారు చేయాల్సి వచ్చింది, అంత ప్రచారం చేయాల్సి వచ్చింది. ఈ రకంగా ప్రస్తుత కాలంలో ఎప్పుడూ దొరకనన్ని పుస్తకాలు దొరుకుతున్నాయి. ఇదివరకు ఉండే కూడా ఎవరికి అందనకుండా ఉండే, ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే గాడ్ ఈజ్ విల్ అనే విషయం తెలియటానికి మనుషులకి వస్తున్నాయి. అందుకని ఈ దైవీ ప్రణాళిక, అలాగే ఈ దైవీ ప్రణాళికలో ఎవరెవరు ఎలా ఎలా పనిచేస్తారు అనే దాని గురించి కొంత తెలుసుకున్నాం. మళ్ళీ అదేంటంటే సృష్టికి ముందర ఎవరు ఉంటారు? ఎప్పుడు కూడా సృష్టించేవాడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. సృష్టి ఇంకా అంటే మనం ఎవరో ఇంకా బయటికి రానప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఆయన సృష్టించాలి అని సంకల్పించాడు. కాబట్టి భగవంతుడు, భగవంతుడి సంకల్పం, ఆ తర్వాతే సృష్టి వస్తుంది. ఆ తర్వాత సృష్టిలో మనం మిగతా అందరూ వస్తారు, అన్ని గ్రహాలు వస్తాయి, మిగతా జీవరాశులు అన్నీ వస్తాయి. అలాగా సృష్టికి పూర్వం భావం ఉన్నది, అంటే భగవంతుడు, సంకల్పం, సృష్టి, ఈ వీటిలో ఈ ప్రణాళిక అనేది గురువులు భగవంతుడు ద్వారా, పరమ గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురు పరంపర. గురు పరంపర ఎక్కడెక్కడ ఉంటుందంటే మన భూమి మీద ఉంది గురు పరంపర, అలాగే శుక్రగ్రహం మీద ఉంది, అలాగే సిరియస్ మీద ఉంది. సిరియస్లో గురు పరంపర, శుక్రగ్రహంలో గురు పరంపర, అలాగే మన భూమి మీద గురు పరంపర. వీళ్ళందరూ కూడా దైవ ప్రణాళిక ఏమిటి అని తెలుసుకుని దానికోసం తపస్సు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే సాధకులకి దాన్ని అందిస్తారు, వాళ్ళ శిష్యులకి అందిస్తారు. ఇలా అందించడంలో మూడు రకాలుగా ఇది తెలుస్తుంది. మూడు రకాల వాళ్ళు ఈ ప్రణాళికలో పనిచేస్తారు. మూడు రకాల వాళ్ళు ఎవరంటే, మొట్టమొదటిది ప్రణాళిక ఏంటో తెలుసుకుని దాంతో దానికి అనుగుణంగా తన జీవితాలను మలుచుకుని పనిచేసేవాళ్ళు, అది మొదటి వాళ్ళు. వీళ్ళకి ప్రణాళిక అంటే ఏంటో తెలుసు, అది ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి అని ఆలోచించుకుంటూ దాని తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్ని తీర్చిదిద్దుకుంటారు, అది మొదటి వాళ్ళు. రెండో వాళ్ళు ఏంటంటే, వీళ్ళకి ఐడియా ఏమి ఉండదు ప్లాన్ గురించి, కానీ ఈ ప్రణాళికకి వాళ్ళు పనికొస్తారు. కొందరు ఉంటారు, మేము ఇవన్నీ చేయలేం కానండి, మీరు ఏమన్నా చెప్తే డబ్బులు ఇస్తాం, మేము దానం చేస్తాం, మా డబ్బులు మీకు డొనేషన్ ఇస్తాం, లేకపోతే ఇదిగోండి ఇది ఫ్రీగా వాడుకోండి, మీకు కావాల్సినంత కాదు వాడుకొని మళ్ళీ ఇచ్చి మాకు ఇచ్చేయండి, లేకపోతే మీకు ఇది డొనేట్ చేసేస్తాం, ఈ హాల్ మీరు ఎప్పుడు మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే ప్రణాళిక వాళ్ళకి తెలియదు కానీ సహకరిస్తారు. మూడో రకం వాళ్ళు ఏంటంటే, వాళ్ళ లాభం కోసం ఈ గ్రూప్లోకి వచ్చేవాళ్ళు. వాళ్ళ లాభం కోసం అంటే, ఓహో అదేదో ఒక సినిమా ఉంది, దాంట్లో చంద్రమోహన్ ఉంటాడు, వాడు ఏం చేశాడంటే సన్యాసుల్లో కలిపితే హాయిగా ఉంటుందని చెప్పి ఆశ్రమంలో చేరతాడు. రోజు ఊరికే తిండి పెడతారు, అన్ని సౌఖ్యంగా గడిచిపోతుంది. అలాగా కొంత మిస్నామర్ అంటే ఒక దురభిప్రాయంతో, తప్పుడు అభిప్రాయంతో గ్రూప్లోకి వచ్చేవాడు కొందరు. దీంట్లో ఈ మూడు రకాల వాళ్ళల్లో ప్రణాళిక తెలిసి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ మాస్టర్స్ కాంటాక్ట్ చేస్తారు. కాబట్టి ప్రణాళిక తెలుసు, ప్రణాళిక తెలిసి దీని గురించి పనిచేయాలి అని తెలిసిన వాళ్ళు ఏం చేయాలి, మానకుండా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసుకోవాలి. అప్పుడేమవుతుంది, మనకు ఇక్కడ మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన దాని ప్రకారం ప్రణాళిక తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళు మాస్టర్స్ కాంటాక్ట్ చేస్తారు. కాబట్టి మనం ఈ ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ ద్వారా శాంత స్థితిని తెలుసుకుని మనలో ఉన్న ఆ పరమ శూన్యస్థితి అని ఇచ్చారు అక్కడ, మనలో ఉన్న ఆకాశాన్ని దర్శించడం అనేది చేస్తాము. అప్పుడు పరమ గురువులు మనల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇక రెండవ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు పనికి వస్తారు తప్ప వీళ్ళ కాంటాక్ట్ అనే ప్లాన్ కాంటాక్ట్ ఏం లేదు వీళ్ళకి. అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే, సాధకులు శిష్యులు వీళ్ళని ఉపయోగించుకుంటారు. అంటే మనం ఒక ఊరు వెళ్తాం, ఆ ఊళ్ళో ఒక కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటాం. అలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, పోన్లేండి మా కళ్యాణ మంటపం మీరు వాడుకోండి ఫ్రీగా, డబ్బులు ఇవ్వక్కర్లేదు అని అంటారు. అలాంటి వాళ్ళని ఎవరైతే ప్లాన్ తెలియకుండా సహాయపడతారో అలాంటి వాళ్ళని ఎవరు వాడుకోగలరు, సాధకులు దీక్ష తీసుకున్న వాళ్ళు వీళ్ళు వాడుకోగలరు. అంతే తప్ప మాస్టర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయరు. మేము దానికి దీనికి అన్నిటికీ సహాయపడుతుంటామండి, వచ్చిన వాళ్ళందరికీ మేము ఇవాళ అన్నదానం మాదే, అంటే ఇవాళ ఎంతమంది వచ్చారో వాళ్ళందరి ఖర్చు మాదే, భోజనాలకి ఉన్నన్ని రోజులు మాదే టిఫిన్, లేదా ఉన్నన్ని రోజులు మేమే అరేంజ్ చేస్తాం, ఇలా అన్న వాళ్ళకి ప్లాన్ తెలియదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని గురువులు కాంటాక్ట్ చేయరు. ప్లాన్ తెలిసిన వాళ్ళనే గురువులు కాంటాక్ట్ చేస్తారు. కాబట్టి ఈ దైవీ ప్రణాళిక ఒకటి ఉన్నదని అందరికీ చెప్పాలి. ఊరికే ధ్యానం చేసినా కుదరదు, దైవీ ప్రణాళిక ఉన్నదని తెలియాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని తెలియాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళకి గురువుల కాంటాక్ట్ వస్తుందని తెలియాలి, అలా గురువుల కాంటాక్ట్ రావాలంటే వాళ్ళు ఏకాంతంగా ఉండాలని తెలియాలి, వాళ్ళు అంతర్వాణిని వినే శక్తి సంపాదించాలని తెలియాలి అని తెలియ చెప్పాలన్నమాట మనం ఇవన్నీ. అలాంటి వాళ్ళు ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ కూడా చేయాలి, అది ధ్యానం యొక్క ఆవశ్యకత. ఇంకా మూడో రకం వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏంటంటే స్వలాభం కోసం ఈ గ్రూప్లోకి వచ్చారు. ఇలాంటి వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీళ్ళని పిలవరు. ఏదో కొంపలు అండిపోతున్నాయని అనిపించినప్పుడు ఎలాగా అప్పుడు నువ్వు స్వలాభం కోసం వచ్చావు, ఇప్పుడు కొంచెం ఈ పని చేసి పెట్టు అని నిలదీసిన కూర్చొని అడగచ్చు అనమాట, లేదా వాళ్ళని అసలు ఎప్పుడు పిలవరు. ఈ మూడు రకాల వాళ్ళు కూడా ఎలా పనిచేస్తారు ఈ గురువుల పనిలో అనేది వాళ్ళకి వాళ్ళ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. గురువుల పని చాలా ఉంటుంది, దాంట్లో మనం ఏం చేయగలం, వాళ్ళు ఆల్రెడీ అసైన్ చేశారనుకోండి, అవి చేసుకుంటూ వెళ్ళటమే, మనకి మళ్ళీ పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఇవన్నీ కూడా మనం బాగా ఎఫెక్టివ్గా చాలా అంటే గురువు ఆశించిన లెవెల్లో చెయ్యాలి అంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇంతకీ వర్క్ ఎక్కడుంటుంది? భౌతిక జగత్తులో మనం చేసేది అందరూ తెలుసుకునేవాడు. ఎంత కార్యక్రమాలు నడుపుతున్నా ఇప్పుడు హరిద్వార్ వెళ్ళామనుకోండి, గురువు గారు పుస్తకాలు రాస్తూ కూర్చుంటారు ఒక గదిలో, లేదా ఒక చోట యజ్ఞాలు చేయిస్తుంటారు, ఒక చోట గాయత్రి జపం జరుగుతుంది, ఇంకొక చోట ప్రవచన శిక్షణ ఎలా ఉంటుంది, జీవన సాధన శిబిరం ఇలాగ శిబిరాలన్నీ నడుస్తుంటాయి. ఇదేనా వర్క్ అంటే అది భౌతిక జగత్తుకు సంబంధించిన వర్క్, అదే ఫిజికల్ అనమాట. ఫిజికల్ పైన ఏముంటుంది? ఆస్ట్రల్ అంటే కోరికల శరీరానికి సంబంధించి కామమై శరీరం. ఆ ప్లేను చాలా డేంజరస్. ఇప్పుడు గురువుల పని అంతా కూడా దాన్ని క్లీన్ చేయటమే సరిపోతుంది. ఫైట్స్ అంటే కురుక్షేత్రం అంటాం కదా భగవద్గీతలో, కురుక్షేత్రం ఎక్కడ వస్తుంది? యుద్ధ భూమి మధ్యలో కురుక్షేత్రంలోనే భగవద్గీత ఆవిర్భవించింది. అలాంటి కురుక్షేత్రం ప్రతి మనిషిలో కూడా ఎక్కడ ఉంటుందంటే ఆస్ట్రల్ బాడీ, వాళ్ళ కోరికల శరీరమే ఒక పెద్ద కురుక్షేత్రం అనమాట. ఈ సాధన చేసుకుంటూ మనందరం గురువుల పనిలో ఎక్కడ పార్టిసిపేట్ చేస్తామంటే యాస్ట్రల్ బాడీస్ తోటి, యాస్ట్రల్ ప్లేన్లో పనిచేస్తాం. యాస్ట్రల్ బాడీతో పనిచేయట్లేదు, యాస్ట్రల్ ప్లేన్లో పనిచేస్తాం. ఇంకో బాడీ ఉండొచ్చు, మనకు మెంటల్ బాడీ ఉండొచ్చు, లేదా బుద్ధిక్ బాడీ ఉండొచ్చు, ఆ బాడీస్ తోటి అక్కడ పనిచేయచ్చు. అందుకని కురుక్షేత్రం, రెండు ఛానల్ మధ్య యుద్ధం, అవన్నీ కూడా ప్రతి మనిషిలోనూ కూడా యాస్ట్రల్ ప్లేన్లో జరుగుతాయి. అందరికి యాజ్ ఏ హోల్ యాస్ట్రల్ ప్లేన్లో జరుగుతాయి. గురువులు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా గురువులతో పాటు వాళ్ళు కూడా యాస్ట్రల్ ప్లేన్లో ఉండి మంచికి చెడుకి మధ్య ఎలాగైతే సంఘర్షణ జరుగుతూ ఉంటుందో అలాగా అక్కడ గురువుల పనిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అలాగ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలంటే ఈ ఎస్ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ చేయాలి. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం రోజు చేసుకుంటూ ఉండాలి. ఇవి మనకు ఈ ట్రీటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ లో మాస్టర్ గారు ఇచ్చింది. అలాగే ఇంకా మనకు ఇంకా కావాల్సినవి ఏంటంటే, మన మోటివ్ ఎప్పుడు కూడా ప్యూర్గా ఉండాలి. ఇది చేస్తే నాకేమొస్తుందనే ప్రశ్న ఎప్పుడు రాకూడదు. ఇది చేస్తే నన్ను అందరూ గుర్తిస్తారు అనే ఆలోచన రాకూడదు. ఇది చేస్తే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ గౌరవించబడతాను అనే ఆలోచన రాకూడదు. అలాగే ఇది చేస్తే నేను అందరిలో ప్రముఖుడిగా కనిపిస్తాను రాకూడదు. ఇది చేస్తే అందరూ నన్ను మెచ్చుకుంటారు రాకూడదు. ఎవరి దృష్టిలోనూ ఎలాంటి మెచ్చుకోళ్ళు కానీ గౌరవాలు కానీ ప్రశంసలు కానీ లేకపోతే ఏమంటారు మెళ్ళో దండేసి పెద్ద సన్మానం చేయటం కానీ ఇలాంటి వాటిల కోసం చేయకూడదు. అవి జరిగితే అది వేరే విషయం. అలా కాకుండా ఇదంతా గురువుగా చెప్పారు దానికోసం చేస్తున్నాను అని సిన్సియర్గా, మన హార్ట్ ఆఫ్ ది హార్ట్స్ మనకు తెలుసు ఎంత సిన్సియర్గా చేస్తున్నావు లేదా, ఆ సిన్సియారిటీని చూస్తారు గురువు. అందుకని మన దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలి? మన దృష్టి ఎప్పుడు పని మీదే ఉండాలి. మన దృష్టి ఎప్పుడు పని మించి అటు ఇటు జరగకూడదు. పని మించి జరగకుండా శ్రద్ధతోటి, విశ్వాసంతో, సమర్పణాభావంతో మనం గురువుల పనిలో నిమగ్నమై ఉండాలి. ఇంకా ఏంటంటే ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసేటప్పుడు ఓంకారాన్ని ఉచ్చరిస్తాం అని చెప్పుకున్నాం. ఆ ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు దానికి మూడు కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే థాట్, ఇంటెన్షన్, పర్పస్. పర్పస్ అంటే గోల్ అనమాట. ఓంకారం ఎందుకు ఉచ్చరిస్తాం? మన చేతనత్వం విశ్వచేతనత్వంతో ఒకటవటానికి ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాం, అది పర్పస్. ఇంటెన్షన్ ఏంటి? గురువుల పనిలో నేను అధికాధికంగా ఉపయోగపడాలి, నేను అధికాధికంగా గురువుల పనిలో పార్టిసిపేట్ చేయాలి, అది మన ఇంటెన్షన్. దీంట్లో సెల్ఫ్ ఏమీ లేదు. అలాగే థాట్ ఏంటి? థాట్ అంటే ఒక ఆలోచన క్రమం అన్న ఏంటి? ఓంకారం ఉచ్చరించిన ఆలోచన నాలో ఉన్న ఆకాశం రూపడైన ఆ పరబ్రహ్మని నేను దర్శించాను. బ్రేక్ అవుతుందా? సూపర్లో బ్రేక్ ఇంకా. హలో 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 హలో, టూ మినిట్స్ ఆగిపోదు. ఇప్పుడు నీ వాయిస్ కూడా బాగానే వినిపిస్తుంది, చెప్పరా? లేదా బయటపోతుందా? తీసుకొచ్చాలి, పర్వాలేదు. ఈ పాయింట్ కూడా క్లోజ్ చేయచ్చు.
అంటే
ఇంకెంత? 2 మినిట్స్,
3 మినిట్స్.
సరే, ఇది కంటిన్యూ అందాం. నిజం, నీ వాయిస్ కూడా నాకు సరిగ్గా వినపడలేదు. సరే, క్లోజ్
చేసేస్తాను.
అలాగే.